కీర్తన గ్రంథము 69వ కీర్తన 9వ వచనం చదువుకుందాం. 69వ కీర్తన 9వ వచనము చదువుకుందాం. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది, నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నవి. అలాగే యోహాను సువార్త 2:17 వచనంలో కూడా ఇదే మాట ఉంటుంది. యోహాను సువార్త 2:17 వచనం. ఆయన శిష్యులు నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్లు జ్ఞాపకం చేసుకునిరి. దేవుడు యొక్క వాక్య భాగముతో ఉదయకాల సమయం మనందరితో మాట్లాడినట్లు, మనలందరినీ ఆశీర్వదించినట్లు ఒక నిమిషం కళ్ళు మూసుకుని పరిశుద్ధాత్మ దేవుని సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీకు వందనాలు. జీవాహారమైన మా దేవ, నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో ఈ విధంగా నీ సన్నిధిలో మేమందరం కూడి నిన్ను ఘనపరచుటకు, నీ మాటలు వినుటకు మాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. నీవిచ్చినటువంటి ఈ యొక్క లేఖన భాగాన్ని బట్టి నీ పాదాల ఎదుగు వస్తున్నాం. అల్పుడను అయోగ్యుడనైన నన్ను నీ సిలువ చాటును మరుగుపరుచుకుని నాతో మా అందరితో మాట్లాడమని ప్రార్థనపడుతున్నాను తండ్రి. ఈ ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు మా దృష్టి అంతా, మా ధ్యానం అంతా కూడా నీ మాటలు వింటూ వైపుంచమని ప్రార్థిస్తున్నాం. మా తలంపులను, మా ఆలోచనలు తప్పుదో పట్టించే ప్రతి విధమైనటువంటి దురాత్మ శక్తుల ప్రభావాలను నజరేయుడైన యేసునామములో గద్దిస్తూ పారుదోలుతూ నీ రక్తంలో మమ్మల్ని అందరినీ ముద్రించుకుంటూ యేసుక్రీస్తు దివినామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు నాకు ప్రియమైన వారలారా, చదువుకున్నటువంటి ఒక లేఖన భాగంలో కీర్తన గ్రంథంలో దావీదు గారు సెలవిస్తున్నటువంటి ఒక మాటలో ఒకటి, ప్రభు యొక్క హృదయ భారాన్ని, యేసుక్రీస్తు యొక్క హృదయ భారాన్ని తన యొక్క సంఘమును గూర్చి ప్రవచిస్తూనే తన యొక్క సొంత హృదయ భారాన్ని కూడా ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించినది అనేటువంటి మాట మాట్లాడుతున్నాడు. దాన్నే యోహాను సువార్తలో శిష్యులు యేసయ్య మందిరంలో వ్యాపారం జరుగుతున్నప్పుడు వారి బల్లన్నీ పడదోసి, రూకలన్నీ పడదోసి, కొరడా పట్టుకుని వారి మీద కోపము ప్రదర్శించడం చూసినప్పుడు ఈ మాటనే జ్ఞాపకం చేసుకోవడం మనం అక్కడ చూస్తున్నాం. అయితే ఈ ఉదయకాల సమయంలో నేను దావీదుని గురించినటువంటి మాటలను మాట్లాడటానికి ఆశపడుతున్నాను. ఇక్కడ దావీదు అంటున్న మాట, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది అన్నాడు. అంటే దేవుని యొక్క మందిరమును గూర్చి దావీదు ఆసక్తి కలిగి ఉన్నాడు. ఆ ఆసక్తి అతన్ని ప్రతిరోజు తినివేస్తూ ఉన్నది. నథింగ్ బట్ దేవుని యొక్క మందిరాన్ని, దేవునికి మందిరాన్ని నిర్మించాలని ఆయన ఎంతగానో ఆశ కలిగి ప్రతి దినము ప్రభు యొద్ద అనుమతి కొరకు ఎదురు చూస్తున్నట్లుగా మనం గమనించవచ్చు. ఎందుకనంటే మొదటి దిన వృత్తాంతాల గ్రంథంలో 28వ అధ్యాయము మొదటి నుంచి గనక చదివినట్లయితే అక్కడ చెబుతాడు. 2వ వచనంలో ఆఖరిలో చూసినట్లయితే, దేవుని మందిరం నిర్మించుటకు నేను సమస్తమును పోగు చేస్తని అంటాడు. 3వ వచనంలోకి వచ్చి, అయితే దేవుడు ఏమన్నాడంటే, అయితే నీవు యుద్ధములు జరిగించి రక్తము ఒలికించిన వాడవు గనుక నీవు నా నామమునకు మందిరమును కట్టించకూడదని దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చను అంటాడు. ఇక్కడ అత్యంత ఆసక్తితో ప్రతిరోజు ఆ ఆసక్తి అతన్ని తొలిచివేస్తున్నటువంటి విషయంలో దావీదు కొనసాగుతున్నాడు. అయితే చివరాఖరికి ప్రభువు ఆ విషయాన్ని అతనికి, ఆ విషయాన్ని చేయడానికి దేవుడు అనుమతించలేదు. ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క మాటలను బట్టి నేను జ్ఞాపకం చేయదలుచుకున్న విషయం ఏమిటంటే, మనము క్రైస్తవులముగా కొనసాగుతున్నటువంటి మనము మనలని ఏ ఆసక్తి భక్షించుచున్నది, లేకపోతే మన జీవిత లక్ష్యము ఏమై ఉన్నది అనేటువంటి ఒక విషయాన్ని మీ ముందు ఉంచబోతున్నాను. ఇక్కడ దావీదు గారు దేవునికి మందిరాన్ని కట్టించాలని అనుకున్నటువంటి విషయంలో ఎంతమాత్రము తప్పులేదు. దావీదు దేవునికి హృదయానుసారుడే, అయినప్పటికీ ఇది తన యొక్క సొంత విషయమై ఉన్నది. దేవుని కొరకు నేను ఇది చేస్తాను, దేవుని కొరకు నేను ఫలానా చేస్తాను అని తను దానిలోనే కొని తేలియాడుతున్నాడు. దాని కొరకే బంగారము వెండి లేకపోతే పనిచేసేటువంటి వీళ్ళందరినీ ఆయన సమకూర్చుకున్నాడు. సమస్తమును నేను సమకూర్చుకుంటుని అంటున్నాడు ఆ యొక్క మొదటి దిన వృత్తాంతాల గ్రంథం 28లో. కానీ ప్రభువు దాన్ని అనుమతించలేదని కూడా చెబుతున్నాడు. అయితే మనము ఈ రోజున కూడా చాలా వరకు చాలా మంది క్రైస్తవులు దేవుని కొరకు నేను ఇది చేస్తాను అది చేస్తానని కొన్ని మొక్కుబడులు లాంటివి పెట్టుకుని దాని కొరకే పరితపించిపోతూ ప్రయాసపడుతూ ఉంటున్నారు. ఇందులో దేవుడు కొన్నిసార్లు మనం సొంతంగా నేను ఇది చేస్తాను దేవుని కొరకు అనేటువంటి ఏదైతే విషయాలు మనం పెట్టుకుని ఉంటామో అక్కడ కొన్నిసార్లు దేవుడు అనుమతించవచ్చు, అనుమతించకపోవచ్చు. అయితే నూతన నిబంధన క్రైస్తవులముగా మనందరికీ ఉండవలసినటువంటి ఒక ఆసక్తి, మనల్ని ప్రతిరోజు భక్షించే విధంగా ఉండవలసినటువంటి ఒకే ఒక అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, గలతీలు వ్రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనంలో గనక మనం చదివినట్లయితే, గలతీలు వ్రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం, నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది అని పౌలు గారు గలతీ యొక్క సంఘానికి చెబుతున్నాడు. ఆల్రెడీ ప్రసవ వేదన పడి ఉన్నాడు వాళ్ళ రక్షణార్థమై వారందరినీ ప్రభు యొద్దకు తీసుకురావడానికి, లేదంటే ఇంతకు ముందు ఒకసారి ఆల్రెడీ చెప్పి ఉన్నాడు. కానీ మరలా వారందరిలో క్రీస్తు యొక్క స్వరూపము, క్రీస్తు యొక్క పోలిక ఏర్పడినట్లు వారి కొరకు మరలా ప్రసవ వేదన పడుతున్నాడు. అలాగే ఎఫెసీలకు రాసిన పత్రిక 4:24 చదివితే గనక 4వ అధ్యాయం 24వ వచనంలో కూడా, నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను అన్నాడు. ఈ రెండు వచనాలలో గమనించినట్లయితే దేవుని యొక్క స్వరూపము మనలో ఏర్పడాలని లేదంటే మనము ధరించుకోనవలని అనేటువంటి రెండు విషయాలు కనబడుతున్నాయి. గలతీలో ఆ విషయం కొరకు పౌలు గారు సంఘంలో కనిపించాలని, ఏది క్రీస్తు యొక్క స్వరూపము గలతీలో ఉన్నటువంటి సంఘస్థులలో కనబడాలని వారి కొరకు ఈయన ప్రసవ వేదన పడుతున్నాడు. ప్రపంచంలో ఉన్నటువంటి అతివేదన ప్రసవ వేదన స్త్రీలకు మాత్రమే తెలుస్తుంది. ఆత్మీయంగా పౌలు గారు కూడా అంతే బాధపడుతున్నాడు. దేని కొరకు? క్రీస్తు యొక్క స్వరూపం వారిలో కనిపించడం కొరకు. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా చెబుతున్నాడు, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం ధరించుకుని వలన అనేటువంటి మాట చెబుతున్నాడు. ఈ మాట మనల్ని ఆదికాండము 1:26 తీసుకెళ్తుంది. అక్కడ మనము ఆదాము దేవుని యొక్క స్వరూపంలో, దేవుని యొక్క పోలికలో సృష్టింపబడ్డాడు. దాంతోపాటు ఈ భూమి మీద ఫలించి అభివృద్ధి పొందినట్లు, అలాగే భూమిని నిందించినట్లు అధికారం కూడా పొందాడు, మనందరికీ తెలుసు. ఆ తర్వాత ఆజ్ఞాతిక్రమము చేసి దేవుడిచ్చినటువంటి ఆ పోలిక దేవుడిచ్చినటువంటి ఆ స్వరూపముతో పాటు దేవుడిచ్చిన అధికారమును కూడా కోల్పోయినట్లుగా మనందరం ఎరుగుదాం. ఇది మొదటి ఆదాము చేసినటువంటి పని. ఏమిటి? ఆజ్ఞాతిక్రమము చేసి దేవుని యొక్క స్వరూపంలో సృష్టించబడిన వాడైనప్పటికీ ఆయన యొక్క స్వరూపాన్ని అలాగే దాంతో పాటు అనుగ్రహించబడిన అధికారాన్ని కూడా కోల్పోయిన వాడుగా మనం ఆదాముని చూస్తున్నాం. ఇప్పుడు కడపటి ఆదామైనటువంటి క్రీస్తు యేసు వారు పరలోకం విడిచిపెట్టి భూమి మీదకి మనుషుడిగా అలాగే దాసుడిగా వచ్చి మరణించి తిరిగి లేచింది ఎందుకోసం? ఆ నవీన స్వభావాన్ని అనగా ఆయన యొక్క పోలికను మనకు తిరిగి ధరింపజేయడానికి. ఇది దేవుని యొక్క అల్టిమేట్ పర్పస్ అయి ఉన్నది. దాన్ని మనం రక్షణ అంటున్నాం. అయితే ఈ రక్షణలోనికి నేను లేకపోతే మనందరం రావడానికి వెనకాల దేవుని యొక్క ఉద్దేశం, మనం ఏ పోలికలైతే సృష్టించబడి ఉన్నామో, అందుకే ఇక్కడ అన్నాడు దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును అన్నాడు కదా. ఆ పోలి కోల్పోయినటువంటిది మరలా మనకు ధరింపజేయడానికే కదా ఆయన వచ్చి మరణించి తిరిగి లేచాడు. ఇది దేవుని యొక్క ఉద్దేశమైనది కనుక ఆ ఉద్దేశమే నేను రక్షించబడిన తర్వాత నా జీవిత లక్ష్యముగా మారవలెను. ఏమిటి? నేను ప్రభు యొక్క స్వరూపంలో ఆయన యొక్క పోలికలో మార్చబడడానికి రక్షించబడి ఉన్నాను అనేటువంటి విషయాన్ని క్రైస్తవులముగా పిలువబడుతున్న మనం అందరము నరనరములలో ఎక్కించుకోవాలి. దావీదుకు ఒక ఆసక్తి కలిగి ఉంది. ఆయన ఆ ఆసక్తి అతన్ని భక్షించినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం కదా. ఈ రోజున మనమందరము కూడా ఏ ఆసక్తి మనల్ని భక్షించాలి అని అంటే క్రీస్తు యొక్క స్వరూపంలో మార్చబడుతాయే లేకపోతే ఆయన ఆయన యొక్క పోలికలోనికి ఆయన గుణగణాల్లోనికి రావటమే నా యొక్క జీవిత ధ్యేయమై ఉన్నది, నా జీవిత గమ్యమై ఉన్నది అనేటువంటి కాన్షియస్ మనకు ఉండి ముందుకు కొనసాగాలి. అయితే దౌర్భాగ్యం ఏమిటంటే దేవుని యొక్క నామములోనే దేవుని యొక్క పరిచర్య పేరులోనే అనేకమైనటువంటి విషయాలను అనేకమైనటువంటి గోల్స్ ని అనేకమైనటువంటి లక్ష్యాలను మనం పెట్టుకుని పరిగెడుతున్నాం. అందులో పొరపాటు ఏమిటంటే చేయకూడదని నేను అన్నట్లు మనకు యూజువల్ గా ప్రతి సంవత్సరం కొన్ని కొన్ని టార్గెట్స్ పెట్టుకుని బిజినెస్ మ్యాన్స్ ఒక టార్గెట్ పెట్టుకుంటారు, ఉద్యోగస్తులు ఒక టార్గెట్ పెట్టుకుంటారు, సేవలో ఉన్నటువంటి మేము ఒక టార్గెట్స్ పెట్టుకుంటాం. ఇవన్నీ తప్పేం కాదు. కానీ మొట్టమొదటిగా నా నరనరాల్లో ఉండవలసినటువంటి విషయము ప్రభు యొక్క పోలికలోనికి రావడం అనేటువంటి విషయాన్ని పెట్టుకుని అప్పుడు లేకపోతే అందులో ప్రభు యొక్క పోలికలో ఆయన గుణగణాలలోనికి ప్రతిదినము మార్చబడుతూ ప్రతిదినము చెక్కబడుతూ పరిచర్యలు దేవుడు ఆయన రాజ్య విస్తరణ కొరకు మనకిచ్చినటువంటి బాధ్యతను నెరవేర్చటకు ముందుకు వెళ్ళాలి. కానీ ఈ మొదటి విషయం అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏదైతే దేవుని ఉద్దేశమై ఉన్నదో మనలో ఆయన పోలిక మనలో ఆయన స్వరూపము మనలో ఆయన గుణగణాలను తిరిగి ధరింపజేయడానికి ఆయన మరణించి తిరిగి లేచాడో ఆ ఉద్దేశమే ఈ దినాన క్రైస్తవ సమాజంలో మిస్ అయిపోయింది. సేవ అనేటువంటి పరిగెట్టుపోతున్నాం. మినిస్ట్రీ మనం మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 15వ వచనం నుంచి 22వ వచనం వరకు గమనించినట్లయితే అక్కడ కొంతమంది అబద్ధ బోధకుల గురించి అబద్ధ ప్రవక్తల గురించి అక్కడ ప్రస్తావిస్తాడు ప్రభువారు. అందులో 22వ వచనంలో ఒక మాట అంటాడు, ఆ దినము అనేకులు నా ఎద్దకు వచ్చి ప్రభువా ప్రభువా మేము ఈ నామములో దయ్యాలను వెళ్ళగొట్టలేదా, ప్రవచనాలు చెప్పలేదా, ఆశ్చర్యకార్యాలు చేయలేదా అని అంటారు. నేను వారికి అంటాను మీరెవరో నాకు తెలియదు అని, మురుకులారా నా ఇద్దరు నుండి వెళ్ళిపోండి అనే మాట అక్కడ వాడబడతారు. అయితే వీళ్ళు దేవుని నామంలోనే ప్రజలకు ప్రవచనాలు చెప్పారు, అలాగే దయ్యాలను వెళ్ళగొట్టారు, ఇంకా అనేకమైన అద్భుత కార్యాలు చేశారని చెప్తా ఉన్నారు ప్రభు పేరులోనే. అయితే అసలు వాళ్ళ ప్రాథమికమైనటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయాన్ని మరిచారు కాబట్టే, లేకపోతే ఆ విషయాన్ని వారు అసలు వంట పట్టించుకోలేదు కాబట్టే అసత్యానికి సేవకులయ్యారు వాళ్ళు. అద్భుతాలు చేస్తున్నారు, ప్రజలకు విడుదలనిస్తున్నారు, కానీ దేవుడి దగ్గరకు వచ్చేసరికి దేవుడు అన్న మీరెవరో నేను ఎరుగను అన్నాడు. మన యొక్క పరిచర్య సత్యమును లేకపోతే ఆయన యొక్క పోలికలోనికి మార్చబడాలన్నటువంటి ఉద్దేశం మొట్టమొదటిగా పెట్టుకుని దానికి అనుకూలంగా ఇందుకొరకే ఆయన పోలికలోనికి చెక్కబడుతూ అలాగే సంపూర్ణంగా అందులో నేను పరిపక్వం అవడానికి నేను సహవాసం చేస్తున్నాను, అందుకొరకే నేను బైబిల్ చదువుతున్నాను, అందుకొరకే నేను ఆరాధన చేస్తున్నాను, అందుకొరకే సహవాసంగా కూర్చున్నాను, అందుకొరకే పరిచర్య చేస్తున్నాను, ఆఖరికి అందుకొరకే నేను ఉద్యోగం బిజినెస్ కూడా చేస్తున్నాను అనేటువంటి కాన్షియస్ రావాలి. అది కాకుండా తాత్కాలికముగా ఉండేటువంటి అనేకమైనటువంటి విషయాలను, ఈ భూమి మీద కొద్ది కాలం వరకే ఉండేటువంటి అనేక విషయాలు ఇంక్లూడింగ్ మినిస్ట్రీ ప్రప్రథమమైన స్థాయిలోనికి వెళ్ళకూడదు. దయచేసి నా మాటలు జాగ్రత్తగా అర్థం చేసుకోండి, అపార్థం చేసుకోనకండి. నేను మినిస్ట్రీ చేయొద్దు అని నేను చెప్పట్లేదు. స్వరూపములోనికి వచ్చిన తర్వాతే చేయాలి అని కూడా నేను చెప్పట్లేదు. మొదట ఆయన పోలికలోనికి మనం మార్చబడాలనేటువంటి ఒక అత్యున్నతమైన విషయాన్ని మనం వంట పట్టించుకొని దాని కొరకు ప్రయాసపడుతూ దానితో పాటు మీ పిలుపును నిశ్చయం చేసుకునుడి అని పేతురు మొదటి పత్రికలో చెప్పినట్లుగా 2 పత్రిక 1:10 మీ పిలుపును నిశ్చయం చేసుకునుడి అని చెప్పబడినట్లు దేవుని రాజ్య విస్తరణ కొరకు నా వంతు బాధ్యతగా నేనేమి చేయాలి అని ప్రభు దగ్గర ప్రాధేయపడుతూ ప్రసంగం చేస్తామా లేకపోతే ప్రార్థన చేస్తామా, ఆయన కొరకు డబ్బు సంపాదించి సువార్త కొరకు లేకపోతే సేవకుల కొరకు ఖర్చు పెడతామా, లేకపోతే సంఘంలో మొదటగా వచ్చి కార్పెట్లు పరచడమా లేకపోతే కుర్చీలు వేయడమా లేకపోతే మ్యూజిక్ సిస్టమ్ పెట్టడమా, ఇలాగా మనం చేయగలిగినటువంటి అనేక రకాలైనటువంటి అవసరమైనటువంటి వీటన్నిటిలో ఏ బాధ్యత మనకు ప్రభు అప్పచెబుతాడో వాటిలో మనం కొనసాగాలి. రెండవదిగా కానీ మొట్టమొదటిగా క్రీస్తు స్వరూపంలో నేను క్రీస్తు యొక్క పోలికలో నేను మార్చబడాలి అనేటువంటి విషయాన్ని వంట పట్టించుకున్న తర్వాత ఈ విషయం కొరకు మనం ప్రభు సన్నిధిలో ప్రాధాన్యపడాలి. ఆ విషయం మనకు నిశ్చయత వచ్చేంత వరకు మనం ఏం చేయగలం అది చేయాలి. మోషేను అడిగినట్లు నీ చేతిలో ఏముంది ఇప్పుడు అని అంటే ఆయన కర్ర చూపెట్టాడు, దాన్నే ఒక సూచనగా వాడుకున్నాడు. అలాగే ఆ నిశ్చయత అనేటువంటిది కలిగేంత వరకు సువార్త ప్రకటించడము అలాగే ప్రార్థన చేయడము ఆరాధన నడిపించడం ఇలాగ చాలా విషయాలు ఉన్నాయి. ఇందాక చెప్పినట్లుగా డబ్బు సంపాదించి ప్రభు కొరకు ఇవన్నీ మన చేతిలో ఉన్న చేసుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు పర్టికులర్ గా ఫలానా పని అనేటువంటిది ప్రభు ఈ కాలక్రమంలో మనకు బయలుపరుస్తారు. దాన్ని బట్టి మనం ఇంకా ఫోకస్డ్ గా దాని మీదకి వెళ్తాం. ఈ రెండు సైమల్టైనియస్ గా జరగవలసినటువంటి పనులు. కానీ మొట్టమొదటి అతి ప్రాధాన్యమైనటువంటి ఈ విషయాన్ని పక్కన పెట్టేసి ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ అండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ మినిస్ట్రీ వీఆర్ రన్నింగ్ ఆఫ్టర్ ద వర్డ్, ఈ లోకంలో పరిగెడుతున్నాం దేవుని పేరులోనే దేవుని సేవలోనే. అయితే ఒకవేళ దేవుడు ఆ అబద్ధ ప్రవక్తలు అబద్ధ బోధకులను గురించి చెప్పబడినటువంటి మాట మన గురించి వాడితే ఆఖరికి బిడా నేను నీ దగ్గర నుంచి నేను ఎప్పుడు నిన్ను ఎరగలేదే అని ఒకవేళ అంటే ఎంత భయంకరం. లేకపోతే దావీదు అన్నట్టు రక్తము ఒలికించిన వాడవు గనుక నీవు నా నామమునకు మందిరమును కట్టించకూడదు, నీ కుమారుడైన సొలొమోను కట్టిస్తాడు బిడ్డ అని అన్నప్పుడు దావీదు ఎంత ఆయన హృదయం పగిలిపోయిందో మనం అవగాహన చేసుకోవచ్చు. అంతా పోగేసుకుని దివారాత్రములు యెహోవా మందిరంలో ఉండాలని ఆశపడుతున్నటువంటి దేవుని హృదయానుసారుడైనటువంటి వ్యక్తే తన సొంతముగా తన యొక్క మనస్ఫూర్తిగా ఒక కంకణం కట్టుకున్నాడు, లేకపోతే ఒక మొక్కుబడి పెట్టుకున్నాడు, ప్రభువా నేను మీ కొరకు మందిరం కట్టిస్తానని ధనము బంగారము సమస్తము సమకూర్చుకున్నాడు. కానీ ప్రభు వద్దుబిడ్డ నువ్వు చేయాల్సిన అక్కర్లేదు నాకు అని చెప్పినప్పుడు ఎంత హృదయం గాయపడిందో. కానీ తప్పదు ఇంకా దేవుని మాట. అయితే గొప్ప విషయం ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, అంత సమకూర్చుకున్నప్పటికీ రాజ్యాధికారంలో ఉన్నప్పటికీ దేవా నువ్వు అనుమతిస్తే మందిరం కట్టేస్తానయ్యా అని అంటున్నాడు. అంటే ఈ మాటలు అలా అనిపిస్తుంది నాకు, నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది అనేటువంటి మాటలు. అంటే సమకూర్చుకొని ఎదురు చూస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది ప్రభు అనుమతి కొరకు. కానీ నేను రాజును కదా, అది అన్ని నా దగ్గర ఉన్నాయి సమకూర్చుకుని కట్టేయండి అనేటువంటి అది కూడా ఆయన వాడలేదు. కానీ మనం కొన్నిసార్లు దేవునికి హృదయానుసారాలైనప్పటికీ కూడా మన సొంతంగా మనం చేయాలనుకునేటువంటి కొన్ని మన సొంత కోరికలు, కొన్ని విషయాలు దేవుని కొరకు నేను ఫలానా ఫలానా చేస్తాను అనేటువంటి విషయాలు దేవుడు అవుననొచ్చు కాదనొచ్చు. కానీ దేవుని యొక్క పోలికలో నేను మార్చబడాలి అనేటువంటి విషయాన్ని మన జీవిత లక్ష్యంగా పెట్టుకుని దాని కొరకే అవసరమైతే తలకాయ క్రిందికి కాళ్ళు పైకి చేసి మనం ప్రయాసపడుతూ ఉన్నప్పుడు దేవుడికి నేను నీ జీవితంలో ఇది కోరుకోలేదు బిడ్డ అని చెప్పడానికి అవకాశమే లేనటువంటి ఏకైక విషయం ఇది. ఛాన్స్ లేదు దేవుడికి. ఎందుకనంటే ఆయన పరలోకం విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చి మరణించి తిరిగి లేచిందే ఎందుకు కదా. అయితే ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ ఉదయకాల సమయంలో మనము ఏ ఆసక్తి మనల్ని భక్షిస్తున్నది, లేకపోతే ఏ లక్ష్యము ఏ గురి గమ్యము మనల్ని ప్రతిరోజు నడిపిస్తున్నది అనేది ఒక ప్రశ్న. ఈ విషయానికి అనేక రెఫరెన్సెస్ మనం చూడొచ్చు. నిజముగా ఒకవేళ మనము ప్రభు యొక్క స్వరూపంలో మార్చబడాలంటే తపన కలిగి అదే కోరిక కలిగి అదే ఆశ కలిగి ఆయన పరిచర్యలో ముందుకు కొనసాగుతున్నట్లయితే దేవునికి స్తోత్రం. అలా కాకుండా ఈ భూమి మీద తాత్కాలికమైనటువంటి వాటిల్లో చాలా మందికి ఉండేటువంటిది ఇవే. అవేం తప్పు కాదండి. అంటే భూమి మీద ఉద్యోగంలో ఉన్నతమైన స్థానం కోరుకోవడం కావచ్చు, పరిచర్యలో ఉన్నతమైనటువంటి అభివృద్ధి కొరకు పాకులాడడం కావచ్చు, అలాగే బిజినెస్ లో ఇలాంటి ఈ భూమి మరి పిల్లలు ఉంటే చదువులో మంచి ఉన్నతమైన స్థాయిలోనికి రావాలని, వీటన్నిటి కూడా ఏ పొరపాటు లేదు. అలాంటి విషయాలు మనం ఉండాలనేటువంటి కోరిక కలిగి ఉండడంలో తప్పేం లేదు. కానీ ఎప్పుడు పొరపాటు అవుతుంది అనంటే, మనకు ఉండవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి ఈ లక్ష్యము ఈ విషయము పక్కన పెట్టి, ఏ విషయము ప్రభు యొక్క అసలు నేను రక్షించబడినది ఎందుకు అనంటే, చీకటిలో అంధకారంలో పాపంలో పుట్టిన వాడినై నరక పాత్రడినై ఉన్నప్పుడు ప్రభు నన్ను అక్కడి నుంచి విడిపించి రక్షించాడు కదా, దాని వెనకాల ఆయన ఉద్దేశము నేనే పోలికనైతే కోల్పోయి ఉన్నానో తిరిగి దాన్ని ధరింపజేయడానికి కదా ఆయన చేసింది అనేటువంటి విషయం మనకు అర్థమై దాని కొరకు ప్రాకులాడుతూ ఈ విషయాలన్నీ కూడా ఏవి ప్రభు చిత్తమైతే ఈ భూమి మీద అన్ని విషయాల్లో ఉన్నతంగా ఉండాలనేటువంటిది మన యొక్క కోరికగా ప్రభువు సన్నిధిలో ప్రార్థనలో ఒక విషయంగా ఉండాల్సింది. అంతే, దాని కొరకు ఇలాగ దావీదు భక్షించి వేసింది నన్ను ఈ విషయం అనేటువంటి అన్నంత విధంగా నేను దేవుని కొరకు ఇది చేస్తాను అది చేస్తాను అనేటువంటి ఈ విషయాలు కూడా మనకు అంత ప్రాముఖ్యంగా ఉండడానికి వీల్లేదు. ఎందుకనంటే అందులో మన సొంతంగా అనుకుంటున్నాం కదా, నేను ఇది చేస్తాను ప్రభు నీ కొరకు ఫలానా చేస్తాను ఈ సంవత్సరం అలా ఇలా ఇవన్నీ పెట్టుకోవడం తప్పలేదు. కానీ దాని కొరకు ప్రాకులాడి ఆఖరికి దేవుడు వద్దు అని అంటే ఏం చేస్తాం, ప్రయాసం అంతా వృధా అయిపోతుంది, గుండెలు పగిలిపోతాయి. కాబట్టి అలాంటి విషయాల జోలికి మరీ ఇంతగా వెళ్ళవలసిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. కానీ ఉండవలసిన విషయం మాత్రం ఆయన యొక్క పోలికలో ఆయన యొక్క స్వరూపంలో నేను మార్చబడ్డాయి నా జీవిత ధ్యేయము అని. దాని తర్వాతే ఎందుకంటే దేవుడికి నా మినిస్ట్రీ కంటే నా పరిచర్య కంటే ముఖ్యం ఫస్ట్ నేను, నా బ్రతుకు. అది లేకుండా దాని గురించిన శ్రద్ధ పెట్టకుండా పరిచర్య కొరకు పరుగులెట్టి బహుశా అనేక మంది రక్షించబడతారేమో, కానీ ఆ తర్వాత నేను పోతాను కదా. కాబట్టి ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఒకవేళ కొన్నిసార్లు మన జీవితకాలం అంతా కూడా ఈ స్వరూపము కొరకు ఆయన పోలికలోనికి ఆయన గుణ లక్షణాలలోనికి రావడం కొరకు మన జీవితం అంతా దీని మీదనే దృష్టి పెట్టి ప్రయాసపడి అనుకుందాం, ఏమి సువార్త ప్రకటించే విషయంలో లేకపోతే ఆత్మను రక్షించే విషయంలో అసలు మనం ఏమీ చేయలేదు అనుకుందాం, నష్టమేం లేదు, చేయకూడదని నేను అనట్లేదండి. ఓయ్, మనము యాక్చువల్గా క్రీస్తు స్వరూపంలోనికి క్రీస్తు పోలికలోనికి ఆయన గుణగణాలలోనికి మార్చబడాలనేటువంటి ప్రయాసంలో మనం ముందు వెళ్తుంటే ఆటోమేటిక్గా మనం సేవ చేయకుండా ఉండలేము. మన జీవితమే, మన గుణ లక్షణాలే, మన ప్రవర్తనే అనేకులను ప్రభు యొద్దకు నడిపించే విధంగా ఖచ్చితంగా పనిచేస్తుంది. అలాగని మనం చేయకూడదు అని నేను అనట్లేదు. మనం ఆయనలోనికి ఆయనను మనలోనికి ఇంజెక్ట్ చేసుకుంటున్నామనంటే మనం ఊరికే ఉండలేము. కానీ నేను ఒక మాట చెప్తున్నాను, ఒకవేళ ఆ పనులు ఏవి మన చేయకపోయినప్పటికీ కూడా నష్టమేం లేదు అంటున్నాను. ఎందుకనంటే ఇప్పుడు అంత చేసి పరలోకం మిస్ అయిపోయేదానికంటే ఏది ఈ విషయాన్ని పక్కన పెట్టి చేసినప్పుడు ప్రమాదం కదా. అందుకే వీళ్ళకి లక్ష్యం మిస్ అయిపోయింది. ఎవరికి? మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఉన్నటువంటి వాళ్ళకి. ప్రభునామంలో స్వస్థత పొందుతున్నారు, సొంత స్వస్థతలు చేస్తున్నారు, దయ్యాలను వెళ్ళగొడుతున్నారు, ప్రజలైతే విడుదల పొందుతున్నారు, ఆఖరికి వీళ్ళకి వచ్చినటువంటి చేతికి చెప్పా. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో మనము ప్రశ్న వేసుకుందాం, ఈ రోజు వరకు ఏ లక్ష్యం కలిగి నేను పనిచేశాను, ఏ గమ్యం కలిగి నేను ప్రాకులాడినాను అనేటువంటి, ఇప్పటి వరకు ఏ సంబంధంగా అనేకమైనటువంటి విషయాలు ప్రప్రథమ స్థాయిలో ఉండి ముఖ్యమైన స్థాయిలో మొట్టమొదటి స్థానంలో ఉండి మనల్ని నడిపించాయేమో పరీక్ష చేసుకుందాం. లేకపోతే ఆల్రెడీ నేను ప్రభు యొక్క స్వరూపంలో ఆయన పోలికలో ఆయన గుణగణాలలోనికి మార్చబడాలనేటువంటి దాంట్లోనే కొనసాగుతున్నాను అని చెప్పగలిగిన వారంటే దేవునికి స్తోత్రం. అలాగనే చివరి శ్వాస వరకు అందరం కొనసాగునట్లు ప్రభు చూపును గాక. పౌలు అదే అంటాడు కదా కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయంలో, దానం చేసినను, అన్ని భాషల్లో మాట్లాడినను, ప్రవచన ప్రేమ లేని వాడినైతే నేను పెద్దగా అంటాడు, గనగనలాడే కంచును తాళమునై ఉంటానని చెప్తాడు. అంటే ఏంటి? ఆయన గుణ లక్షణాలు, ఆయన స్వభావము నాలో లేకపోతే చేసేదంతా కూడా వ్యర్థమైపోతుందనే కదా. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఆయన స్వరూపాన్ని స్వతంత్రించుకున్నటయే మన జీవిత లక్ష్యమై ఉండాలి. కాబట్టి ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం, ఈరోజు వరకు మనం పరిగెత్తామేమో. యాక్చువల్గా నేను అనుకుంటున్నాను, అది బహుశా తప్పై ఉండొచ్చు కూడా, 90% వరకు, మేబీ 70 కావచ్చు లేకపోతే 90% వరకు కూడా ఈనాటి క్రైస్తవ సమాజము ఆఖరికి కొంతకాలం కిందటి వరకు కూడా నేను గత 2 సంవత్సరాల వరకు కూడా పరిచర్య సేవ వీటిలోనే పరిగెడుతున్నా. కానీ వీటన్నిటికంటే మొట్టమొదటి స్థానంలో ప్రాముఖ్యమైనటువంటి విషయంగా ఉన్నటువంటి ఇది ఎవరు చెప్పలేదు. ఈనాడు రక్షణలోకి వచ్చిన తర్వాత బాగా విశ్వాసంలో బలపరచబడి సేవ అనేటువంటి దానికి సిద్ధపరచాలనేటువంటిది ఉంటుంది. పొరపాటేం కాదు, కానీ అసలైనటువంటి దేవుని ఉద్దేశమును పక్కన పెట్టి మొట్టమొదటి స్థానంలో ఉండవలసినటువంటి ఆ యొక్క విషయాన్ని పక్కన పెట్టి పరిగెత్తేటువంటి ధోరణిలోనే ఈ 70% నుంచి 90% వరకు ఉన్నారని నేను అనుకుంటున్నాను. బహుశా నేను తప్పై ఉండొచ్చేమో. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనల్ని ఈరోజు ఏ ఆసక్తి భక్షిస్తుంది? ఈ భూమి మీద నేను మంచి ఉద్యోగం సంపాదించి మంచి ప్రమోషన్ రావాలి, లేకపోతే కోటీశ్వరుడు అవ్వాలి, ఉన్నతమైన స్థానంలో ఉండాలి, లేకపోతే గొప్ప పెద్దలు లక్షలు వచ్చేటువంటి సంఘం కట్టాలి, లేకపోతే ఇంతమంది నీ, ఇవన్నీ ఉండడం తప్పేం కాదు. ఏది ఎంతమంది సేవకులను తీసుకురావాలి, సిద్ధపరచాలి, తయారు చేయాలి, ఇంతమందిని రక్షించాలి, ఇన్ని ఆత్మలను తీసుకురావాలి, ఇవన్నీ తప్పేం కాదు. కానీ ఇదే మొత్తం జీవిత లక్ష్యమై ఉన్నప్పుడు తప్పు అవుతుంది. జీవిత లక్ష్యం మరొకటి, దేని కొరకైతే ప్రభు పరలోకం విడిచిపెట్టి దిగివచ్చి మరణించి తిరిగి లేచాడో అది మొట్టమొదటి మన యొక్క జీవిత లక్ష్యంగా ఉండాలి. అందుకే ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ ఆల్రెడీ ఈ లక్ష్యమే కలిగి నేను నడుచుకుంటున్నాం అని చెప్పగలిగిన వారంటే దేవునికి స్తోత్రం. ఒకవేళ లేకపోతే ఆ విషయాలను ఏదైతే సెకండరీగా ఉండాల్సిన విషయాలు మొట్టమొదటి స్థానంలోనికి వచ్చేసున్నాయో, ఏ సంబంధమైనే ఈరోజు వరకు మొదటి స్థానంలో ఉండి మమ్మల్ని నడిపిస్తూ ఉన్నాయని ఒకవేళ అనిపిస్తే వాటిని రెండవ స్థానంలోనికి పెట్టి ఇప్పటి నుంచి క్రీస్తు యొక్క స్వరూపంలో అనగా క్రీస్తు యొక్క గుణగణాల్లో గలతీలు రాసిన పత్రిక 5:22 కొన్ని గుణగణాలు ప్రభు యొక్క లక్షణాలు మనకు అక్కడ కనిపిస్తాయి. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, మంచితనం, దయాలుత్వం, సాత్వికం, విశ్వాసం, ఆశానిగ్రహం, అలాగే పరిశుద్ధత. ఇలాగా ప్రభు యొక్క ఆ క్వాలిటీస్ లో ప్రతి దినదినం మనం అభివృద్ధి చెందాలి అనేటువంటిది పెట్టుకున్నప్పుడు మనం నిజంగా ప్రభుని సంతోష పెట్టిన వారం అవుతాం. అందుకే యోహాను రాసినటువంటి 2వ పత్రిక అలాగే 3వ పత్రికలో, ఈ 2 పత్రికల్లో 4వ వచనంలో ఒకటే మాట ఉంటుంది, 2వ పత్రికలో కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. అదేంటంటే, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారు అని వినుట కంటే ఎక్కువైన సంతోషము లేదు అన్నాడు. అంటే ఆయన వాక్యమును అనుసరించి నడుచుకుంటున్నారు అంటే ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలు, ఆయన చెప్పినటువంటి మాటలు విని నడుచుకుంటున్నాం అంటే నథింగ్ బట్ ఆయన పోలికలను మనం సంతరించుకుంటున్నాం. ఆయన వాక్యానుసారమైనటువంటి ఆ సారాంశాన్ని మనం పట్టుకుని మనల్ని మార్చుకొనుచున్నామనే కదా దాని అర్థం. అనుసరించి నడుచుకొనుచున్నారు అని వినుట కంటే ఎక్కువైన సంతోషము దేవుడికి లేదని చెబుతున్నాడు. నథింగ్ బట్ ఆయన యొక్క స్వరూపంలోనికి మార్చబడుతున్నారని చూసి ఆయన ఆనందించేటువంటి విషయం ఇది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో మనం ఈ ప్రశ్నతో నేను ముగిస్తున్నాను. ఇంతవరకు ఏ ఆసక్తి మనల్ని భక్షించి నడిపించిందో నో ప్రాబ్లం, కానీ ఇదివరకు మనల్ని భక్షించి మనల్ని నడిపించవలసినటువంటి ఒక ఆసక్తి లేకపోతే ఒక లక్ష్యము ఉండవలసిన అవసరం ఉంది. అది ప్రభు యొక్క స్వరూపంలో మార్చబడుతూ ప్రభు యొక్క పోలికలలో ప్రభు యొక్క గుణగణాలలో నేను చెక్కబడుతూ ముందు కొనసాగాలి అనేటువంటిదే ఈ ఉదయకాల సమయంలో మనం వంట పట్టించుకోవలసిన విషయమైనది. అదే ఇది మొదలుకొని మన జీవిత లక్ష్యముగా ఉండి మనల్ని నడిపించవలసిన విషయమై ఉన్నది. దానికి తర్వాత సెకండరీగా మిగతా ఇందాక చెప్పినట్టు విషయాలు. ఇది పిలుపును నిశ్చయం చేసుకుని దానిలో కొనసాగడం. ఒకవేళ నేను ఇది చేస్తాను అది చేస్తాను అనేటువంటి విషయాలు పెట్టుకోవాలి మొక్కుబడులు అనుకుంటే 3వ స్థానంలో పెట్టుకోండి. అది కూడా ఒక ప్రార్థన విషయం లాగానే, దేవుడు అనుమతిస్తే చేయొచ్చు, లేకపోతే వద్దనకపోవచ్చు. అందులో 50-50 ఛాన్స్ అయితే దాంట్లో ఉంది. వద్దు అనొచ్చు, చెయ్యి అనొచ్చు, చేసిన తర్వాత యాక్సెప్ట్ చేయొచ్చు, తృణీకరించవచ్చు. రిస్క్ ఉంది అందులో. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనం మాత్రం అలాంటి రిస్క్ లో పడకుండా పౌలు ఎలాగంటి మార్గంలో నడిచాడో మనం కూడా అలాంటి మొట్టమొదటి ప్రాముఖ్యతలో పెట్టుకుని ఆ విషయాలు ఆయన స్వరూపం ఆయన పోలికలో నడుచుకునేటువంటి విషయమే మన యొక్క ధ్యేయంగా పెట్టుకుని ముందు కొనసాగినట్లయితే ఖచ్చితంగా మన యొక్క ఆత్మీయ జీవితంలోనూ అలాగే మన పరిచర్య జీవితంలోనూ దేవుడు మనల్ని ఏ స్థానంలో, ఏ స్థాయిలో పెట్టుంటాడో ఆ స్థానం, ఉద్యోగం కావచ్చు, లేకపోతే అన్ని రంగాలలో, అన్ని విషయాల్లో మనం ఖచ్చితంగా వర్ధిల్లగలుగుతాం ప్రభు యొక్క మహిమను మన జీవితంలోను, అలాగే మన ద్వారా అనేకుల జీవితంలోనూ మనం చూపించగలుగుతాం. దేవునికి మహిమ కలుగునుగాక. మన ఈ యొక్క వాక్య భాగం ద్వారా ఉదయ కాలంలో దేవుడు మనందరినీ ఆశీర్వదించి ఇది మొదలుకొని మన లక్ష్యము ఆయన ఉద్దేశమే అయి ఉండునట్లుగా నడిపించునుగాక. థ్యాంక్ యూ సో మచ్ అన్న.